కాడే కన్నులకగు పడినాడే. కాదు కాదు, మన్మథుడు కనపడ్డం, ఎందుకంటే అవయవాలు లేవు. ఈయన కనపడ్డాడు, చంద్రుడు కిందకి రాడు కాబట్టి కళ్ళకు కనపడ్డాడు, కాబట్టి ఇతను మానవరాజు అయి ఉంటాడు. ఎవరు ఆయన? ఊరైనా అడగలేదు, పేరైనా అడగలేదు, గోత్రం అడగలేదు. అయ్యో, ఇప్పుడు అతన్ని చూస్తే హృదయం పరవశిస్తున్నది, ప్రేమలో పడింది. ప్రేమించిన వాడు ఎవడో తెలియకుండా అయిపోయింది నా బతుకు. ఒకడిని ప్రేమించి వరించాక మరొకడిని వరించలేరు స్త్రీలు, ఎలా అని ఈవిడ బాధపడిందట. ఆయన అలాగే అనుకున్నట్ట, ఎవరో తానెవరో నా మానసహారిణి, ఎవరో ఎవరో తానెవరో నందనవనమానందములో తొలిసారిగా పూచిన పువ్వో, నందనవనమానందము తొలిసారిగా పూచిన పువ్వో. నందనవనం అంటే స్వర్గంలో ఉంటుంది. ఆ నందనవనం ఆనందంతో మొదటిసారిగా ఒక చెట్టుకు ఒక పువ్వు కాసేలా చేసిందిట. అలా మొట్టమొదట పుట్టిన పుష్పమా లేక దేవతా సుందరియ? ఆవిడ ఎవరో తెలుసుకోకుండా వచ్చేసానే, మహారాజ కన్యాని మాత్రం తెలుసు కానీ ఏ మహారాజో భూలోకంలో కదా అని ఈయన అనుకున్నట్టు, ఆయనకి తెలియనట్టుగా. ఈ విధంగా ఈయన దుఃఖిస్తున్నాడు. తిండి తెప్ప లేకుండా నిద్ర రాదు, పడుకున్న వాళ్ళు లేవలేరు, పోని లేచి అటు ఇటు తిరగలేకపోయినా పర్వాలేదు, నిద్రైనా పడుతుంది అంటే పట్టదు. కొంతమంది ఉట్నే మంచం మీద దొల్లుతారండి, నిద్ర పట్టదు, పట్టకుండాను ఉండదు. అదో విచిత్రమైన స్థితి, అది విరహం. పూర్వం విరహం అంటే అలా ఉండేది, ఇప్పుడు దిక్కుమాలిన వాళ్ళకి విరహం పోయింది. ప్రేమించి 2 రోజులు తిరిగి పెళ్లి చేసుకోకపోతే చంపేయటమే. ఇంత మూర్ఖులు ఎలా తయారయ్యారండి? ప్రేమ అంటే ఎలా ఉండాలి? చక్కగా తిండి తిప్పమనేసి కృషించిపోయి నిజంగా సేవ చేయాలి. ఒకవేళ ఆవిడికి పెళ్ళైపోతే అయ్యో నువ్వైనా సుఖంగా ఉండు అనాలి. నిజంగా తాను ఇష్టపడితే అవతల వాళ్ళు బాగు కోరుకోవాలి తప్ప కాలేజీకి వెళ్ళి కత్తితో నరికి చంపేయడం ఏంటి? పాపం ఈ పిల్లల్ని, ఎంతమంది ఆడపిల్లలు చచ్చిపోయారండి ఈ మధ్యకాలంలోనూ. అసలైన ప్రేమ ఆనాడు ఉండేది, అందుకే ఎవరిని హింసించలేదు వాళ్ళు. హింసతో కూడితే ఇది ప్రేమ కాదు, నీచమైన క్షుద్రమైన రావణాసురుడి కామం అది. ఇది కామానికి ప్రేమ అనుకుంటున్నాడు వాడు అనమాట. నీవైనా సుఖపడుము అనేవారండి. నిజంగా లైలా మజ్ను వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు, కానీ సముద్రాలు ఎంత అందంగా రాశాడు, ఘంటసాలు ఎంత బాగా పాడాడు ఆయన. దూరదేశమే గెదవో పెండ్లి కూతురా, దూరదేశమే గెదవో పెండ్లి కూతురా, కనుల నీరు నెంచకుమా, కనుల నీరు నెంచకుమా, సుఖపడుమా నీవైనా ప్రియతమా, పయనమయే ఓ ప్రియతమ నన్ను మరచిపోకుమా ఓ ప్రియతమా. అసలు ఎంత గొప్ప భావం అది! దూరదేశం వెళ్ళిపోతున్నావు, కళ్ళల్లోంచి నీరు పెట్టుకోకు, సుఖపడుమా నీవయ్యం, కనీసం నువ్వైనా సుఖంగా ఉండనాలి. అది జ్ఞానముతో కూడిన ప్రేమ అంటే. మహానుభావులు వాళ్ళు ఆ రోజుల్లో అలాంటి విరహవేదన అనుభవించారు. ఎన్ని రకాల కావ్యాలు చదివాను నేను అప్పుడు. సాత్వికమైన ప్రేమ, నలుడు దమయంతి ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ప్రేమించారు. ఆ తర్వాత వాళ్ళు ఎంత బాధపడ్డారు, విరహవేదన అనిపించారు అంటే హాయి అయిన అనుభవం ఉంటుంది. నలదమయంతులిద్దరు మనఃప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్ నలిన దళంబులన్ మృదు మృణాళములన్ ఘనసార పంసులన్ తలిరుల శయ్యలన్ సలిలధారల చందన చారు చర్చలన్. అది అసలైన విరహం అంటే. ప్రేమ కలిగింది, ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేకపోయారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, శరీరం విరహ వేదన పొందింది, ఈ విరహం వల్ల శరీరం వేడెక్కింది. ఈ వేడి తగ్గడానికి వాళ్ళు ఏం చేశారట? ఉద్యానవనాల్లో తిరిగారట, పువ్వుల మీద పడుకున్నారట, ఆ తామరాకులు చల్లగా ఉండే తామరాకుల మీద పడుకున్నారట, నీళ్లు చల్లుకున్నారట, చందనం పూసుకున్నారట. అంతే తప్ప ఆవిడ్ని చంపేయాలి వీడిని చంపేయాలి అనుకోలేదట. అలా వీళ్ళిద్దరూ విరహ వేదనతో ఉంటే రోజులాగే ఫలాలు, వెన్నపూస, మంచినీళ్లు ఒక చక్కని పళ్ళెంలో పెట్టి ఒకళ్ళ మేలికి పట్టుకొచ్చింది శ్రీనివాసుని దగ్గరికి. నాయన శ్రీనివాస లే అన్నది. వేడి నిట్టూర్పు విడుచుచు విరుల పాన్పు పైని పొరలుచు నిద్రించు పగిదినున్న వకుళ మాలిక అచటికి వచ్చి హరిని గాంచి ఇట్లని పలికే సత్కరుణ మెరయ్యా. ఓ పక్కన వేడి వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు అని గాలి విడుస్తున్నాడు. ఆ గాలి వేడిగా ఉంది. కటిక నేల, నేల మీద జింక చర్మం, జింక చర్మం తల కింద పెట్టుకుని పడుకుని వేడి నిట్టూర్పులు విడుస్తూ నిద్రపోకుండా నిద్రపోతున్న వాడిలా దొల్లుతూ నానా బాధ పడిపోతున్నాడు. అటువంటి వాణ్ణి చూచి ఏమిటి ఇతడు ఇలా ఉన్నాడు, శరీరంలో నలత ఉన్నదా, జ్వరం వచ్చిన వాళ్ళ శరీరం కాలిపోతోంది కానీ అది జ్వరంలా లేదు, వేడి వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు, తిండి తినడం లేదు. ఆ ఏనుగు వెంటపడి తిరిగి పైకి వచ్చినప్పటి నుంచి ఇతని శరీరం అస్వస్థతతో ఉన్నది, కారణం ఏమిటనుకుని ప్రేమతో జాలితో ఇలా అన్నదట. ఈ కొడుకు ఇలా ఉంటే ఆవిడ తట్టుకోలేదు, ఈయన మీద అంత ప్రేమ పెంచుకుంది ఆవిడ, అందుకని ప్రేమతో అతని తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ ఇలా అన్నది, అన్నా వెంకట లెమ్ములెమ్మిపుడు నీ వాకొంటివి ఆలస్యమేమి, అన్నంబున్ పరమాన్న భక్ష్యములు నీ కర్ప్యోపనే తెచ్చితిన్ చిన్నొందన్ భుజయింపు మీ వనగా. ఆ శ్రీస్వామి మాట్లాడకే కన్నీరూరక నింపుచుండగా రమాకాంతున్ విలోకింపుచున్. నాయన వెంకటేశ్వర శ్రీనివాస లే, సంధ్యా సమయం కాబోతున్నది, ఈరోజు నువ్వు ఒక్క మెతుకు తినలేదు, పళ్ళు తినలేదు, ఒక్క వెన్నపూస పొద్దున వెళ్ళేటప్పుడు ఏదో తినవు తప్ప మరేమీ తినలేదు, నీ ఆకలిగా ఉన్నావని నేను చూస్తే తెలిసిపోతున్నది, ఆలస్యం అయిపోతున్నది, ఇంకెందుకు నాయనా లే, ఏమైనా శరీరంలో వ్యాధి వచ్చిందా? వ్యాధి వచ్చినా ఎంతో కొంత ఆహారం పడకపోతే కడుపులో గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది ఆయన. ఇదిగో అన్నం తెచ్చాను, ఇది మామూలు అన్నం కాదు, పరమాన్నం, స్వామివారి నైవేద్యం కోసం వండిన పాయసం, ఇదిగో ఈ భక్ష్యాలు, ఈ పళ్ళు, ఈ వెన్న, ఇవి నీకోసం తెచ్చాను, చాలా రుచిగా ఉంటాయి ఇవి, నువ్వు తినకుండా నేను ఎప్పుడన్నా తిన్నానా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు తిన్నాక నేను తింటాను ఆయన, కాస్త తిను అంటే అంతా విని ఆయన జవాబివ్వక మాట్లాడక అలా కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయాడు. ఇలాంటి లక్ష్మీవల్లభుణ్ణి చూచిందామె, ఏం చిత్రం ఇది, అధైర్యమెరగని నా పుత్రుడు, మహావీరుడు సాహసవంతుడు అయిన ఈతడు ఎవడో కారణజన్ముడని నేను భావిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి నా కొడుకుగా పెరుగుతూ ఇన్నాళ్లుగా నన్ను సేవిస్తున్న ఈతడు మొదటిసారిగా కన్నీరు పెట్టుకున్నాడు, ఊరికే కన్నీరు ఎందుకు పెట్టుకున్నాడో అనుకున్నది, నుదురు మీద మళ్ళీ చెయ్యేసింది. బాబు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, ఈ తల్లి హృదయం ఓర్చుకోలేదు, ఆకలి వేసిందా లేక గాయమయ్యిందా, ఏనుగు ఏదైనా తొండంతో దెబ్బ కొట్టిందా, ఈ రోదనకి కారణమేమిటి, పగటిపూట ఎప్పుడు నువ్వు నిద్రపోవే, ఎందుకు నిద్రపోతున్నావు, పైగా ఇంకో గంటకో అరగంటకో సంధ్య కూడా కాబోతున్నది, ఎందుకు ఇంత ధైర్యం విడిచిపెట్టి పడుకుని ఉన్నావు, నువ్వు చెప్పకపోతే నాకు మాత్రమేం తెలుస్తుంది, నీ చింత రవ్వంతైనా నాకు చెప్పుకుంటే నేను అది తొలగేలా చేస్తాను అని పరిపరి విధాలుగా బతిమాలితే ఆయన మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ ఒకడు వాళ్ళకి ఇలా అన్నది, అబ్బో అద్భుత సంభాషణ ఇది, నేను అందుకే అడవులకు వేటకు వద్దంటాను, తగుదునమ్మా అని ధనుస్సు పుచ్చుకొని ఏనుగు వెంట పోయావు, ఈ అరణ్యంలో భయంకర మృగాలుంటాయి, ఆ మృగాలను వేటాడుతున్నప్పుడు ఏదో జంతువును చూసుంటావు, జడుసుకుని ఉంటావు, జంతువును చూసి జడుసుకోవడం వల్ల నిద్రపోతున్నాడేమో ఏడుస్తున్నాడేమో జ్వరం వచ్చింది అనుకుంటుంది, కొంతమందికి భయం వేస్తే జ్వరం వస్తుందండి, లేదా ఈ అడవిలో కొన్ని పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వుల మీద నుంచి వాసన వస్తుంది, ఆ వాసన తగిలితే కూడా మనిషికి ఎలర్జీ వస్తుందండి, కొన్ని పువ్వులు వాసన అందరికీ పడదు, దానివల్ల కూడా జ్వరం వచ్చిందా, లేక భూతము సోకెనో, ఏదన్నా భూతం పట్టుకుందా, రాళ్ల మీద పడి కింద దొల్లేవా, ఎందుకంటే నీ నుదుట రాళ్ల దెబ్బలు కనబడుతున్నాయి, బహుశా కింద పడి రాళ్ల మంచి జారిపోయి ఉంటావు, దెబ్బలు తగిలింటాయి, దానివల్ల కూడా జ్వరం వచ్చి ఉండవచ్చు, లేదా వాగుల్లో పడ్డావా, వాగులు కనపడగానే నీకు సరదా పుట్టి అందులో ఈతలాడాడు అనుకోండి, ఎక్కువసేపు నీళ్లలో జలక్రీడలాడితే జ్వరం వస్తుంది, అందువల్ల జ్వరం వచ్చిందా, నిజం చెప్పు నాయన, ఇప్పుడే నేను ఒళ్ళంతా నూనె మర్దనా చేస్తాను, ఈ ఆముదం ఆకులను ఉంటాయి, ఆముదం ఆకుల్ని అలా వెచ్చ చేసి నుదురు మీద పెడితే కూడా జ్వరం తగ్గిపోతాట, ఆముదం ఆకులు నెత్తి మీద పెట్టినా ఇంకేం చెయ్యను, లేక భూత చికిత్స చేయించరా, దగ్గరలో వరాహస్వామి వారు ఉన్నారు ఆయన అడిగితే రక్షరేఖ ఇస్తారు, రక్షరేఖ కట్టనా అని 10 సార్లు అడిగింది. అప్పుడు ఆయన రక్షరేఖ నిజంగా కడుతుందేమో, హాం పట్టని చీపురు కట్టతో భూత ప్రేతాలు తొలగడం కోసం కొడుతుందేమో అని భయపడి లేచాడు. అంత పని చెయ్యకు అన్నట్ట. భూతాలు దెయ్యాలని నేను పట్టలేదు, అసలు మహాభూతం ఆయనే. సమస్త ప్రాణులకి మూలకారకుడైన పరమాత్మని మహాభూతం అంటారు, గుర్తుపెట్టుకోండి. భూతము అంటే ప్రాణి. ఈ పంచభూతాలను ఎందుకన్నారు అంటే, ఇవి పెద్ద పెద్ద భూతాలు, పెద్ద పెద్ద ప్రాణులకు నిలయాలు గనక. పంచభూతాలకి మూలకారకుడైన పరమాత్ముడు ఎవరన్నమాట? మహాభూత స్వరూపుడు. అందుకే ఆయనకి మహాభూత అని ఒక నామం కూడా ఉన్నది. అటువంటి ఆయన ఈ పిచ్చిభూతాలు ఏం చేస్తాయి? అందువల్ల ఆయన ఆ పని చెయ్యొద్దన్నట్ట. అయితే నీకు రోగం లేదన్నమాట. మరి రోగం లేకుండా ఈ వేడేమిటి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అనగా మళ్ళీ మాట్లాడలేదు ఆయన. ఇదిగో మంకు పొట్టు వద్దు, జంకు కొంకు లేకుండా ఉన్నది చెబితే అప్పుడు నేను నీకున్న కష్టం తొలగిస్తాను, నీకోసం ఏదైనా చేస్తాను అనగా చిట్ట చివరికైనా, అమ్మా నువ్వు ఒక్కదానివే ఈ ఆశ్రమంలో నానాయాతన పడుతున్నావు, నీకు సేవ చేయడానికి నేను తప్ప ఎవరూ లేరు. నీకు కూడా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఇంటి ముందు చక్కగా కళ్ళాపు తల్లి ముగ్గులు పెడుతుంది, ఇవన్నీ ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకుంటానండవు. ఈ పిల్లలు మగపిల్లలు అంతే చాలా టెక్నిక్గా, అమ్మ నువ్వు ఒక్కదానే ఉంటావే, నీకు కోడలు వస్తే సాయపడుతుంది కదా అంటాడు. అంతేగాని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పకుండా, ఇదంతా అమ్మ మీద ప్రేమట. ఆ ఒట్టి కవర్ లేదు. అలాగే స్వామివారు కూడా కొంటిగా ఏమన్నాడు, నీకు కూడా ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే, ఒక ఆడపిల్ల ఉంటే ఎంత లాభం. ఆశ్రమం ముందు చక్కగా ఆవు పేడతో కళ్ళాపు తొల్లుతుంది, ముగ్గులు పెడుతుంది, 4 ముగ్గులు బాగా పెడుతుంది ఆడపిల్ల వస్తే. ఆ తర్వాత వంట చేసి పెడుతుంది, అరటి పళ్ళు మొదలైన పళ్ళు తెచ్చి పెడుతుంది, గుడిసె బాగు చేస్తుంది, రాత్రి పడుకున్నప్పుడు నీ కాళ్ళు నొక్కుతుంది. కాబట్టి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఎంత లాభం అనగా, ఏం చేస్తాను అయినా, నేను బ్రహ్మచారిణిని, ఏదో నువ్వు దత్తుడివి వచ్చావు, ఇంకా ఆడపిల్లను కూడా ఎక్కడ దత్తత తీసుకుంటానండి. ఆవిడ ఇంకా తెలివిగా ఈయన మనసు కనిపెట్టి కూడా ఇప్పుడేం దత్తత తీసుకుంటానంటే, దత్తతే తీసుకోక్కర్లేదమ్మా అన్నాడు. మరి దత్తత లేకుండా ఆడపిల్ల ఎలా వస్తుంది ఆయన అంది. ఈయన బయటపడేదాకా ఆవిడ బయటపడదు. అమ్మా ఏం చెప్పను బ్రహ్మచారిణివి, నీకేం అర్థం అవుతుంది, ఇప్పుడు చెబుతున్నాను విను. నేను ప్రేమలో పడ్డ ఒక సుందరిని చూచానని కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. ఇలా చెప్పొచ్చుగా ఇందాకే రాగానే, శ్రీనివాస ఇన్నాళ్ళకి నువ్వు ప్రేమలో పడ్డావన్న విషయం వినగానే నాకు ఆనందం కలిగింది అన్నది ఆవిడ. ఇంతలో ఈ గుడిసె బయటే కూర్చుని కొట్టి కుర్రాళ్ళు ఉన్నారు ఆశ్రమ వాసులు, వాళ్ళంతా పరుగు పరుగుని వచ్చి మా శ్రీనివాసుడు పెళ్లి కొడుకా అని అండం మొదలెట్టారు. అసలు పెళ్లి కొడుకు ఆవిడ పక్కన పెట్టండి, ఇంతకీ ప్రేమించిన ఆవిడ ఎవరో, ఆవిడ ఇతనికి ఎలా నచ్చిందో, ఆవిడ జాతి ఏమిటో, నీతి ఏమిటో, అసలు ఇద్దరికి ఈడు జోడు ఉందో లేదో తెలుసుకుందాం అని మరొకడు అన్నాడు. అన్నాక అప్పుడు ఒకళ్ళ మాలిక, శ్రీనివాస ఇంతకీ నీవు చూచినది ఎవరిని? నా తండ్రి నీవు కన్నది కిన్నరాంగనయా, గీర్వాణ భామినో గిరులయందు గమనించు చెల్చతో, గంధర్వకామినో వనదేవతో లేక వగలగుల్కు ఓర్వశియా మేనకయా, సర్వలక్షణముల తగిన రంభ తిలోత్తమ ఘృతాచ. ఇక్కడి నుంచి లిస్టు మొదలెట్టింది వాడు. శ్రీనివాస నీవు కొండ మంచి కిందకి దిగినప్పుడు నీకంటికి కనిపించి నిన్ను ఆకర్షించిన ఆ సుందరీమణి ఎవరు? కాశి ఆమె ఎవరై ఉన్నది? సంస్కృతంలో రాశారు, కిన్నరీవా దైవీవా మానుషీచవా, కిన్నర స్త్రీయ మానవ స్త్రీయ లేక దేవతా స్త్రీయ గంధర్వ స్త్రీయ, ఈ ఎవరు కాకపోతే వనదేవత లేక పరమసుందరీమణి అయిన కిరాతక స్త్రీ బోయవాళ్ళ యొక్క స్త్రీ చెంచు స్త్రీయ, మేనకయ ఊర్వశయ రంభయ తిలోత్తమయ ఘృతాచయ, వీరెవరూ కాకపోతే ఇంకెవరైనా ఋషుల యొక్క కూతుళ్ళ. ఇక్కడ ఎక్కువగా సహజంగా దేవతా స్త్రీలైనా తిరుగుతారు ఈ కొండల మీద, లేదా బోయవాళ్ళు తిరుగుతారు. కుర్రోహ కుర్రని ఏకలు పెట్టుకుని చక్కగా సుందరీమణులు తిరుగుతూ ఉంటారు, కిన్నర స్త్రీలలాగా కిరాత స్త్రీలు. కాకపోతే మునుల యొక్క పిల్లలయ్యి ఉండాలి. ఇందులో ఎవరు అనగానే ఈయన మళ్ళీ తల వంచుకున్నాడు. ప్రేమించానని చెప్పావు, సుందరి కనపడిందంటావు, తీరా పిల్ల ఎవరంటే చెప్పేమిటంటే ఏం చెప్పను, విన్నాక నువ్వు కోపగిస్తావేమో అన్నట్ట. పర్వాలేదు చెప్పంది ఆవిడ, నాకు కొంతవరకు తెలిసింది ఏమిటంటే ఆవిడ రాజకన్య, ఈయనకి అన్నీ తెలియదా, ఏమి తెలియనట్టు ఇందాక తానెవరు అంటాడు. ఇప్పుడన్నీ ఇలా అసలు లిస్టు బయటెట్టాడు. ఎందుకని అక్కడ చెలికత్తెలు కూడా రాళ్లతో కొట్టే ముందు ఆకాశరాజు కూతురు రాజుగారి కూతురు దగ్గరికి రావడం తప్పన్నారు కదా, అప్పుడే నీకు తెలియదా. ఇదే చెప్పాగా భగవంతుని లీలలో ఉంటాయి. ఆయన దగ్గరికి వెడితే నువ్వు ఎవరు అన్నట్టు చూస్తాడు, బాబోయ్ నేను నీ భక్తుండి దాసానుదాసుడి అంటే మాత్రం ఓహో నువ్వా పద్మాకర్ అంటాడు. అందువల్ల ఆయన మన పేరు తనంత తాను బయట పెట్టేదాకా కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. అందుకని తల్లితో నారాయణపురం గురించి విన్నావు కదా అంటే, విన్నాను ఆయన, ఈ నారాయణపురాన్ని పరిపాలించే మహానుభావుడు ఆకాశరాజు పరమ ఉదారుడు, ఆయనకు ఒక కూతురు కూడా ఉన్నది, ఆమె పేరు పద్మావతి అనగానే ఆ పద్మావతినే చూశాను అన్నాడు. వెంటనే ఒకళ్ళ మారికి భీతిల్లి అడిగిపోయి ఈ మొత్తం భూమండలానికి సమ్రాట్ చక్రవర్తి అయిన ఆకాశరాజు కూతుర్ని చూశావా అనగానే పక్కన కుర్రాడు కూడా అమ్మో సామో నువ్వు సామాన్యుడు కాదు, అక్కడ ఇక్కడ కాకుండా ఎక్కడ చక్రవర్తి గారు కూతురికే గేలం వేశావే అన్నారట. చూసారా మరి పిల్ల ఎవరో చెప్పమన్నారు, చెప్పాక మీరందరూ వేళాకోళం చేస్తున్నారు అనగా మరి వేళాకోళం కాదు నాయన, మనంతస్తేమిటి ఆవిడంతస్తేమిటి, నువ్వెవరో తెలియకపోయినా దత్తత తీసుకున్నాను నేను, నా కొడుకు కింద భావిస్తున్నాను, కన్నబిడ్డవు కంటే ఎక్కువగా చూస్తున్నాను నువ్వు, లేకపోతే ఒక క్షణం బతకలేను, నిన్ను పెంచే తల్లిని నేను, ఈ తాటాకులు ఈతాకులతో కట్టిన పర్ణశాలలో గుడిసెలో ఉంటున్నాను, మన బతుక్కి పళ్ళు దొరకడం వెన్న దొరకడమే గొప్ప, ఇక కట్టుకోవడానికి నార చీరలు ముతక బట్టలను, చిరిగిపోయిన గుడ్డలకి మళ్ళీ రెండో రోజులు వెతికితే కానీ మూడో గుడ్డ దొరకదు, ఈ గది ఒకటే గది మన ఇద్దరం పడుకోవడానికి, అటువంటిది రాజుగారి కూతురు పెళ్లి చేసుకోవడానికి మనం వెంటబడితే ఎలా పోషిస్తాం, ఇక్కడికి వస్తే ఆవిడకి కాపురానికి ఏం మకాం ఇవ్వగలుగుతాం, ఆవిడ కట్టుకోవడానికి ఏ బట్టలు ఇస్తాం, నగలు ఇవ్వగలుగుతాం, పోని మనం ఇష్టపడి నగలిస్తామన్నా రాజుగారు ఇష్టపడద్దు, ఎరా ఎక్కడో కొండ మీద తపస్సు చేసుకునే ముష్టాడివి తపస్సువి, నీకు నా కూతురు కావలసి వచ్చిందా అని నిన్నేమంటాడో నీకు తల్లినైనందుకు నన్నేమంటాడో నా పరువంతా పోదానైనా. మనకి తగిన మంచి పిల్లలు చాలామంది ఉంటారు, పద్మాకర్ గారి పురాణం వినడానికి ఎంతోమంది బుద్ధిమంతురాళ్ళైన కన్యాముడులు వస్తున్నారట, వాళ్ళల్లో ఎవరినైనా కోరుకుంటే చేసేస్తాను అన్నది ఆవిడ. అబ్బాయి ఎవరు పడితే వాళ్ళు వద్దు నాకు, నాకు ఆవిడే భార్య కావాలి, అమ్మా ఆమె భార్య కాకపోతే నేను విషం తాగో ఉరి వేసుకుని మరణిస్తాను, ఈ జన్మకి బ్రహ్మచారిగా ఉంటాను నేను మాత్రం ఇంకో పెళ్లి చేసుకుని అన్నాడు. ఎక్కడ తంటాను ఆయన, నా ప్రాణానికి తీసుకొచ్చావు అన్నది. నా మాట విను, నువ్వు నీ ప్రయత్నం చెయ్యి, యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష, ముందు మనం ఒక ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నం చేసినప్పటికీ విజయం పొందకపోతే మన తప్పులేదు కదా, మనం పెళ్లి సంబంధానికి వెళ్ళాలి, వెళ్ళడం వెడదాం, వెళ్ళి ఇదో మా అబ్బాయికి మీ అమ్మాయి అని అమ్మాయిని అడుగుదాం, అదృష్టం ఉంటే సంబంధం కుదురుతుంది, లేదా వాళ్ళు పొమ్మంటే వెనక్కి తిరిగి వస్తాం, ఇందులో ప్రయత్న లోపం తప్ప ఇంకేమీ ఉండదు కదా. మనం కష్టపడి ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నములో అయితే విజయం పొందొచ్చు, లేదా మహా అయితే ప్రయత్నం వ్యర్థమవుతుంది, మన తప్పు ఉండదు అప్పుడు. అసలు ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఇంట్లో కూర్చొని నాకు ఉద్యోగం రాలేదని ఏడవడం కంటే ప్రయత్నించాలి, చక్కగా సర్వీస్ కమిషన్ రాయాలి, చదవాలి, చదివి టెస్ట్ రాయాలి, మనం కష్టపడినందుకు దైవానుగ్రహములు ఉద్యోగం రావచ్చు, ఒకవేళ రాకపోతేనే ఈ కష్టం ఎప్పుడూ వ్యర్థం కాదు, ఇంకో రకంగా ఉపయోగపడుతుంది. అసలు ప్రయత్నమే చేయకపోవటం మహాపాపం. అందుకని ఏమన్నారు, ప్రయత్నించు, ప్రయత్నించినప్పటికీ విజయము పొందకపోతే అక్కడ నీ తప్పు లేదు, కానీ ఈ ప్రయత్నం ఈ నీ కృషి ఎక్కడో ఒక చోట ఏదో రకంగా నీకు ఉపయోగపడుతుంది అని శాస్త్రం చెబుతున్నది. ముందు ప్రయత్నించు, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆ సౌందర్యాన్ని విడిచి నేను ఉండలేను. ఆకాంత పాదంబుల అమల పల్లవములు జంఘికల్ కాకలు సకియ తొడలు కదళికా స్తంభములు కటిసైకతంబు మధ్యము గగనంబు హస్తములు సోణ కమలములు మెరుగు నూగారు చీమలవారు కలికి పాలిండ్లు బంగారు గిండ్లు గళము శంఖంబు చక్కని చెక్కులు అత్తములు తేటైన కెమ్మోవి తేనెబావి దంతములు మల్ల మొగ్గలు తళ్ళుకు చెవులు శ్రీలు నాసిక తెల్ల పుష్పము ఆ లతాంగి కనులు బలుగండు మినులు కన్ను బొమ్మలు
కళ్ళల చే సొగసైన సింగాణి విండ్లు. ఓ ఇక అక్కడ నుంచి తల్లికి ఆ సౌందర్యాన్ని వర్ణించాడు. ఆమె పాదాలు అప్పుడే పుట్టిన చిరిగిపోని ఎర్రని చిగురుటాకుల్లో ఉంటాయి. చెట్లకి చూసారా మామిడి చిగుళ్ళు వస్తాయి, ఆ చిగుళ్ళు అరుణవర్ణంలో ఉంటాయి. అవి చిరిగిపోకుండా ఉన్నప్పుడు, కోమలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో ఆమె పాదములు అలా ఉన్నాయి. ఇక ఆమె తొడలు అరటి స్తంభాల్లో ఉంటాయి. కటి సైకతం. ఇక నడుము శూన్యం అంటే ఏమిటి, సన్నగా ఉంటుంది ఆ నడుము, ఉందా లేదా అనిపిస్తుంది. చేతులు ఎర్ర తామర పువ్వుల్లో ఉంటాయి. ఆమె సౌందర్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే. కంఠం చక్కని శంఖంలా నొన్నగా మృదువుగా ఉంటుంది. ఈ చెక్కిళ్ళు అద్దాల్లా మెరిసిపోతాయి. సాధారణంగా ఈ చెక్కిళ్ళు మనబోటి వాళ్ళకైతే పొక్కులతో అసహ్యంగా ఉంటాయి. అమ్మవారి చెక్కిళ్ళు అచ్చం అద్దంలా నొన్నగా తడుక్కు తడుక్కు ఉంటాయి. అందులో మన ముఖం కనబడుతుందిటండి. కొంతమంది ఆడవాళ్ళ యొక్క బుగ్గల్లో మన ముఖాలు అద్దంలో చూసుకున్నట్టు చూసుకోవచ్చు. అందుకే అద్దం లాంటి చెక్కిళ్ళు చూసి ముద్దు వస్తుందంటావు ఆమె. అలాంటివి ఆమె. ఇంకా ముక్కు నువ్వు పుష్పంలా ఉంటుంది, తిల పుష్పంలాగా. ఆవిడ కళ్ళు చేపల్లా ఉంటాయి, అందుకే మీనాక్షి అన్నారు. ఇంకా కనుబొమ్మలు ఉన్నాయి, మన్మధుని ధనుస్సు అట. ఇది చూస్తే సరిగ్గా ఈ కనుబొమ్మలు కొంతమందికి విల్లులా కనపడుతుంది అనమాట. అది కూడా మామూలు విల్లు కాదు, మన్మధుని ధనుస్సు వలె ఉంటుంది. ఆ సఖీ ముఖం చంద్రబింబం వంటిది, చంద్రుడిలో మచ్చ ఉన్నది, అందులో మచ్చలేదు. అటువంటి సుందరి భార్య కాకపోతే పురుషుడు బ్రతికేమిటి, చచ్చేమిటి లాభం? ఏమైనా నీ ప్రయత్నం చెయ్యి అనగా, సరే నువ్వు అంతగా అంటున్నావు గనక ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాను, వెళ్ళి వాళ్ళ చేత చివాట్లు తిని వస్తాను అనగా, ఆ మాట అనగ తల్లి, నీకు విజయం తప్పదు అన్నాడు. అనగానే నాయన శ్రీనివాస, నీకు శ్రీనివాసుడని పేరు పెట్టాను, నా చేత మంచి పని చేయిస్తావు అనుకున్నాను, కోరరాని కోరిక రాజుని కోరి కొరత శిక్ష పడేటట్టుగా చేసే కొడుకుని పెంచుకుంటున్నానని నేను అనుకోలేదు. ఆ రోజుల్లో కోరకూడని కోరికలు కోరితే మహారాజులు కొరత అని ఒక శిక్ష వేసేవారు. కొరత అంటే ఏంటో తెలుసా, ఒక సోలం లేక కర్ర బాగా సూటిగా చెక్కేసి భూమిలో 6 అడుగులు ఆ కర్ర పాతి 3 అడుగులు పైకి వచ్చేలా చేసి, అంటే వికెట్లకు చూసారా సన్నగా ఎలా ఉంటుంది అలాగనమాట, అలాంటి సోలం మీద ఇలా కాళ్ళు తీసి ఆసనస్థానం అంటే మలద్వారం కూడా కిందకి దింపేస్తారు. దానికి కొరత అని పేరు. పరమ పాపాత్ములకు ఆ శిక్ష వేస్తారట. ఆ శిక్షల వల్లే ఆ రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉండేవారు దొంగలు. ఇప్పుడు దొంగలు బెయిల్ పుచ్చుకుని శుభ్రంగా తిరుగుతున్నారు కాబట్టి అందరూ దొంగతనం చేయడం మొదలెడుతున్నారు. శిక్ష వెంటనే అప్పట్లో అమలు చేస్తే హడిలిపోయి ఒక్కడు దొంగతనం చేస్తాడు. కఠోర శిక్షలు ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో ధర్మం 4 పాదాలు నడిచింది. అలాంటి కొరత నాకు తెచ్చి పెడతావని ఆయన అంటే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మా ఇది నువ్వు చేజేతులారా కోరి తెచ్చుకున్నటువంటి తంటా అన్నాడు. నేను తంటా తెచ్చుకున్నానా, నేను కోరుకున్నాను అంది ఆవిడ. మరి కోరుకోలేదా? నీ పూర్వజన్మలో నీవెవరవో తెలిసినా నీవు యశోదవి, నేను ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మని, నువ్వు నన్ను 8 సంవత్సరములు ఎంతో ప్రేమతో పెంచావు, లాలించావు, పాలించావు, నేను ఎన్ని అల్లరి పనులు చేసినా తట్టుకున్నావు, ఆఖరికి నన్ను రోటికి కూడా కట్టావు. నేను కుండలు పగలగడితే తట్టుకోలేక ఒకసారి రోటికి కట్టావు, కానీ ఒక్కనాడు కూడా కొట్టలేకపోయావు. నాకు నిత్యం వెన్నపూస పెట్టావు. నువ్వు పెంచినట్టుగా ఈ సృష్టిలో ఏ తల్లి అంత ప్రేమగా పెంచలేదు. మా కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని నేను 8 ఏళ్ళు వచ్చేదాకా చూడలేదు, కానీ మీరు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమగా పెంచారు. అందుకే కృష్ణుడు భాగవతంలో అంటాడండి, కంసుడిని చంపేశాక నందుణ్ణి తిరిగి ఇంటికి వెళ్ళిపో అని పంపిస్తూ ఉంటే నందుడు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసాయన, తండ్రిని చూడము తల్లి చూడము యశోదాదేవియున్ నీవు మా తండ్రిని తల్లియునంచు నెంచెదము, సద్ధర్మంబులం తొల్లియే తండ్రుల్ బిడ్డలనిట్లు పిలిచిరి, భవత్ సౌజన్య భావంబునం తండ్రి. ఎంతటి వారమైతిమి కదా తత్తద్వయో లీలలన్. మేము పుట్టాక తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు,
యశోద నువ్వు మా తండ్రి తల్లి అనుకున్నావు, నువ్వే మా తండ్రి, యశోద నా తల్లి అనుకున్నాను. ప్రేమతో పిల్లల అల్లరి సహిస్తూ ఒక్కనాడు కొట్టక తిట్టక ఏ తల్లిదండ్రులు పిల్లలు ఎలా పెంచారు, ఇంత ప్రేమగా ఎవరు పెంచారు? నీ ప్రేమ వల్ల, నీ మంచితనం వల్ల మేము ఇన్ని లీలలు చేసి ఇంత వాళ్ళం అయ్యాం అన్నాడు పాప ఆయన. అని పంపించేస్తే ఆ కొడుకుని వదలలేక కన్నీళ్లు పెట్టుకుని ఏడుపు ముఖంతో వెళ్ళిపోయాడు పాపం నందుడు. కాబట్టి కృష్ణుడికి ఆ తండ్రి తల్లి అంటే ఇష్టం, కానీ పరమాత్మకి బంధాలు ఉండవు కాబట్టి వదిలేడు. కానీ మామూలుగా అయితే వదలలేం మనం. ఆ తల్లి అయితే ఎంత ఏడ్చిందండి కృష్ణుడి కోసం, కళ్ళు కాయలు కచ్చేలు ఎదురు చూసిందిట. కానీ ఆవిడ కోరుకున్న వరం 8 ఏళ్ల వరకే కృష్ణుడిని పెంచాలనే వరం కోరుకుంది. అందుకే 8 ఇయర్స్ దాటాక ఇంకా వరం తప్పించలేక ఈయన మళ్ళీ ముఖం చూపించలేదు. అందువల్ల ఆవిడ రోజు కృష్ణ కృష్ణ అని వృద్ధురాలైపోయి కళ్ళలో నీరు కారి కారి చివరికి ఎండిపోయి ఆయన కోసం కలవరించి శరీరం విడిచిపెట్టింది. అప్పుడు నేను, అమ్మా నువ్వు చచ్చిపోతున్నావిక, నీకు అత్త అనిపించుకోవాలనే కోరిక, కొడుకు పెళ్లి చూడాలనే కోరిక ఉంది, రాబోయే కాలంలో నేను శ్రీనివాసుడిగా నీ దగ్గరకు వచ్చి నీకు దత్తపుత్రుడు అవుతాను, అప్పుడు మహాత్మురాలు లక్ష్మీస్వరూపిణి పద్మావతి అనే పేరుతో నీకు కోడలవుతుంది, కొద్ది రోజులు ఆ కోడల్ని నువ్వు కోడరికంగా అత్తరికంగా చూసుకుంటూ ప్రేమగా చూస్తావు, అత్త అనిపించుకుంటావు, కోడలు అనిపించుకుంటావు, నీ కొడుకు ముద్దు ముచ్చట్లు చూస్తావు అని వరమిచ్చాను. గుర్తుందా నీకు అని ఒక్కసారి తల్లి నెత్తిమీద చేపెట్టగానే క్షణకాలంలో ఆవిడ బృందావనానికి వెళ్ళిపోయింది. రెండోయ్ కృష్ణుడిని ఆడించడం పాడించడం ఈ లీలలన్నీ కేవలం కొద్ది క్షణాల్లో ఆవిడ మొత్తం గుర్తుకు తెచ్చుకుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల నెత్తిమీద చేపెట్టగానే అన్నీ కనబడ్డాయి అనమాట. చిరు చిరు నగవుల చిలికే తండ్రి మురిసితి నయ్యా పుణ్యము పండి, నవ్వులే ఇంతగా తీయనైనవి పలుకులంతగా మధురములగునో చెవి తొందరపడ మది సంబరపడ ముచ్చట తీరా మాటలాడరా చిరు చిరు నగవుల చిలికే తండ్రి మురిసి తినయ్యా పుణ్యము పండి. కృష్ణుడు ఇంకా మాట్లాడకపోతూ ఉంటే, నాయన నవ్వులు ఇంత ముచ్చటగా ఉన్నాయి, ఇంకా మాట్లాడితే ఎంత బాగుంటుందో, మాటలు ముత్యాల్లో ఉంటాయి, ఈ చెవి నీ మాటలు వినడానికి తొందరపడుతోంది, మనస్సు సంబరపడుతోంది, చక్కగా మాట్లాడు అందుకే చిన్నప్పుడు. ఆ మాట్లాడడం వచ్చి ఆటలాడి అల్లరి చేస్తూ ఉంటే ఉంది, యదుబాల గోపాల అందెలు గల్లన ఇటురారా చక్కని నాన్న టక్కులు మాని, చక్కని నాన్న టక్కులు మాని అక్కున చేరి అమ్మానరా అల్లి బిల్లి జాబిల్లి ఆటల నిన్ను చూచి మురిసితి వేడి తీరా, యదుబాల గోపాల అందెల్లు గల్లన ఇటురారా. ఈలోపు కొంతమంది గోపికలు వచ్చారు. ఇంట్లో నానా రకాలుగా అల్లరి చేస్తున్నాడు కృష్ణుడు. కుండ పగల కొట్టాడని ఒక ఆవిడ, వెన్న తిన్నాడని ఒక ఆవిడ, దూడ మీద దూడని తీసుకొచ్చి ఇంట్లో తోలాడని ఒక ఆవిడ, ఇలా కృష్ణుడి యొక్క లీలలన్నీ కంప్లైంట్లుగా చెప్పారు అల్లరి పనులు. ఇదంతా భాగవతంలో విన్నారు. అందుకని వాళ్ళు వచ్చి, యశోద నీ కొడుకు తొంటరి చేష్టలు అన్నీ ఇన్ని కావు బావోయని చెప్పారు. అప్పుడు అందిట తల్లి, కొంటెవాడ నీ తొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా, గోకులమంతా గోల పెట్టెరా. దీనికి నేను అర్థం చెప్పాలా? కొంటెవాడ నీ తొంటరి పనులకి గోకులమంతా గోల పెట్టింది అనగానే కృష్ణుడు కొంటిగా ఉన్నాడు, అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారు కదమ్మా. పిల్లలు బాగా అల్లరి చేయాలి, అల్లరి చేయని పిల్లలు ఇంటికి అలంకారం కదట. అల్లరి చేయకుండా అలా మూల కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటే ఈ పిల్లలకు అనారోగ్యం వస్తుంది, వాళ్ళకి ఏదో రోగం ఉన్నట్టు లెక్క. పిల్లలు అటు ఇటు పరిగెడుతూ అల్లరి చేయకపోతే ఇంకా పిల్లల చురుకుతనం ఉన్నట్ట, అలా మన్ను తిన్న పౌల్లో పడి ఉండరు మరి. అనగానే ఆవిడ, అయితే అంత అల్లరి చేస్తావా, ఈ అల్లరి పోవాలంటే ఒకటే మార్గం, పెళ్లి చేసి నీ కాళ్లకు బంధము వెయ్యాలయ్యా వెన్న దొంగ అందిట. పెళ్లి చేస్తే నీ ముక్కుకి తాడు పడినట్టే, ఇక పెళ్ళయ్యాక పూర్వంలో చురుగ్గా ఉంటాడండి, అందుకని పడి ఉంటావు నువ్వు, అందుకని నీ ముందర కాళ్ళకు బంధం వేస్తానంది. అనగానే ఆయన ఏమన్నాడు కొంటిగా, అత్తరికము చెయ్యాలని నీకు ఆశగా ఉందని అనవమ్మా. నాకు పెళ్లి చేయడం కాదు, అత్తరికం చెయ్యాలని నీకు ఆశ, ఇదంతా నీ ఆశ అన్నట్టు ఆయన. అవును ఆయన, నిజంగా అదే ఆశ నాకు. ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావో, కోడలు వస్తుందో అని ఆవిడ ఏడవడం, ఆ తర్వాత కృష్ణుడికి పెళ్ళిళ్ళు అయిపోవడం, ఆవిడ వెళ్ళకపోవడం, వార్ధక్యం రావడం, ఇవన్నీ ఆవిడ కళ్ళ ముందు ఒక్క క్షణకాలంలో కనపడ్డాయి. వెంటనే ఆవిడ కళ్ళు ఆనంద బాష్పాలతోటి నిండిపోయాయి. ఒక్క క్షణం ఇహలోకంలోకి వచ్చింది, కృష్ణ వాసుదేవ శ్రీకృష్ణ హే మాధవ హే జనార్దన కారుణ్య సాకార వైకుంఠవాస నమో నమస్తే. కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠవాస జనార్దన వాసుదేవ పరమాత్మ నువ్వేనా అని వెంటనే కళ్ళు తుడుచుకుని అమాంతంగా కృష్ణుడి కాళ్ళు పుచ్చుకుని సాష్టాంగ నమస్కారం చేసి గట్టిగా పట్టుకుని ఏడ్చేసిందిట. ఇప్పటిదాకా తల్లి, ఇప్పుడు కాళ్ళు పట్టుకుని పరమాత్మగా ఆయన సేవించింది. ఆయన మళ్ళీ కొంటివాడు కదా, కాస్త మాయగమ్మి ఆవిడ నెత్తి మీద చెయ్యి పెట్టి ఇంత ఆనందం భక్తి తొలగించి, అమ్మ అమ్మ నేను కొడుకునేవు కాళ్ళు పట్టుకోకూడదు, లే నేనే నీ కాళ్ళు పట్టుకోవాలన్నట్ట. మహామాయ, అంతలోనే విష్ణువుని అంటాడు, అంతలోనే కొడుకుని అంటాడు. ఈయనతో చాలా కష్టమండి బాబు. ఆయన పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం, మోక్షం పొందడం అంత తేలిక. క్షణాలలో ఆవిడని మాయ పెట్టి, అమ్మ నా కాళ్ళు పట్టుకోమని కదా ఈ కథ అంతా చెబుతున్నది, నాకు పెళ్లి చేయను, నువ్వు ఆనాటి యశోదవి, ఆనాటి మహాలక్ష్మీ స్వరూపిణి ఈ భూలోకంలో ఉన్నావిడ అనగానే, నాయన నువ్వు విష్ణువు అని అర్థమైంది, ఇప్పుడు ఈ పద్మావతి ఎవరు, ఆవిడ గురించి కూడా చెబితే ఇక నేను నిశ్చయముగా కిందకి పెడతానన్నది ఆవిడ. అయితే చెబుతున్నాను అని శ్రీనివాసుడు స్వయముగా పద్మావతి వృత్తాంతం ఒకడుమాలికి చెప్పినట్టుగా స్కాంద పురాణములు అని ఘట్టములో ఉంది. వ్యాసుడు రాసిన శ్లోకాలే చెబుతున్నాను నేను. పురా త్రేతాయుగే పుణ్యే రావణం హతవానకం తదా వేదవతీ కన్యా సాహాయ్యం అకరోచ్ఛ్రియః. అమ్మా, పూర్వం త్రేతాయుగంలో దశరథుడనే మహారాజు గారికి, కౌశల్యకి నేను రాముడనే పేరుతో అవతరించాను. యశోదగా ఉన్నప్పుడు నీ దగ్గరికి కృష్ణుడిగా వచ్చినట్టే ఆనాడు కౌశల్య దగ్గరికి, దశరథుడి దగ్గరికి రాముడు అనే పేరుతో వెళ్ళాను. నాకు ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అందులో రాముడు అయిన నేను లక్ష్మణుడితో కలిసి నా భార్య సీతతో వనవాసం చేశాను. రావణుణ్ణి చంపడానికి బయలుదేరాను నేను, అందుకే సీతను కూడా అడవికి తీసుకెళ్ళాను. మేము వనవాసం చేస్తూ ఉండగా ఒకప్పుడు నన్ను మారీచుడనేవాడి ద్వారా వంచన చేసి రావణుడు నా భార్యను అపహరించాడు. అప్పుడు ఒక తమాషా జరిగింది. రావణుడు, నేను లక్ష్మణుడు లేని సమయంలో పంచవటిలో మా ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. అగ్నిహోత్రుడు, పరమ పవిత్రులైన లక్ష్మీదేవి, ఈ సీత లక్ష్మీదేవి తన కళ్ళతో లంకానగరానికి వెళ్ళడం ప్రమాదం. లక్ష్మీ సంపూర్ణ కళలతో 16 కళలతో ఉంటుందండి. ఈ లక్ష్మీదేవి యొక్క కళ గనక లంకానగరానికి వెడితే రావణుణ్ణి ఎవరూ చంపలేరు, వాడికి సంపూర్ణ ఐశ్వర్యం వస్తుంది. అందువల్ల లక్ష్మీదేవిని అక్కడికి పంపకూడదనుకుని ఈ లక్ష్మీదేవిని పాతాళంలోకి పట్టుకుపోయి లక్ష్మీదేవిలోని ఒక అంశని బయటికి తీసి ఆవిడికి వేదవతి అనే పేరు పెట్టి ఆవిడ్ని శీతాకారంలో పైకి తీసుకొచ్చాడు. ఈ వేదవతి సామాన్యురాలు కాదు, పూర్వం కుశధ్వజుడనే మహారాజు గారి కూతురుగా పుట్టింది. ఆవిడ కూడా లక్ష్మీదేవి యొక్క ఒక కళ. ఆవిడ రావణుని చేత పరాభవింపబడి అగ్నిలో పడి మరణించింది. అగ్నిలో పడి మరణించిన తర్వాత వేదధ్వని దొరుకుతూ ఉంటే పుట్టింది కనుక వేదవతి అన్నారు. ఈ కథ మీకు ఇదివరకు రామాయణంలో చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. అలా వేదస్వరూపమై పుట్టింది కనుక వేదవతి అన్నారు. సీత బదులుగా ఈ వేదవతే ఆ రూపంలో అక్కడికి వెళ్ళింది. వేదవతి లక్ష్మీ కళ, సంపూర్ణ లక్ష్మీ కళ పాతాళంలో అందులో ఒక అంశ వేదవతిగా బయటకు వచ్చాయి. ఈ వేదవతి రావణుని లంకలో 1 సంవత్సర కాలం అశోకవనంలో ఉండి కష్టాలు అనుభవించింది. ఆ తర్వాత నేను హనుమంతుని ద్వారా సీత జాడ తెలుసుకుని లంకానగరం మీదకు అడుగుపెట్టి రావణం హతవానహం, నేను రావణుడి సంహరించాను. ఆ తరువాత సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టాను. సీత అగ్నిలో దూకి పైకి వస్తూ ఉండగా అప్పుడు మహానుభావుడు అగ్నిహోత్రుడు వచ్చి, ఈమె వేదవతి, అసలు సీత నా దగ్గర ఉన్నది, ఈ వేదవతి సీత బదులుగా వేదన అనుభవించింది సంవత్సర కాలం, నేనే ఈమెను దాచాను. సహాయం అకరోత్రియ, లక్ష్మీదేవికి ఈవిడ సాయం చేసింది అని పట్టుకొచ్చి వేదవతితో పాటు సీతను కూడా చూపించాడు. ఇది రామాయణంలో ఉండదు, కేవలం స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలోనూ పద్మపురాణంలోనూ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ రామాయణంలో ఈ ప్రసక్తి తేకూడదు, ఇక్కడ తేవాలి. ఎక్కడ తేవాలో అక్కడే తెస్తారు మహానుభావులైన ఋషులు. అక్కడ వాల్మీకి కర్తవ్యం అంతవరకే, వ్యాసుడి కర్తవ్యం ఇక్కడ. అందుకని ఈ విషయం చెప్పాడు. అగ్ని రాముడితో స్వయంగా ఇలా అన్నట్ట, ఏమని, సీతార్థం రాక్షసపురే తేన బందీకృతాస్థిత తస్మాదేనాం వరేణైవ ప్రేణయత్వయం శ్రీయాసః. రామచంద్ర, నీ భార్య సీత కోసం ఈ వేదవతి భయంకరమైన రాక్షస నగరం లంకాపురంలో సంవత్సర కాలం కష్టాలు అనుభవించింది. రాక్షస స్త్రీల బెదిరింపులన్నీ ఈవిడే అనుభవించింది. ఇప్పుడు ఈమెను కూడా సీతతో పాటు నీకు అప్పగిస్తున్నాను. ఈ వేదవతి ఇందులో పడగానే అసలు సీత, ఈ వేదవతిని, ఈ ఇద్దరిని నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఈమె పరమ పూజ్యురాలు. ఈమెను నేను సీతారూపంలో లంకకి వెళ్ళమనగానే లంకకి వెళతాను, కానీ సీత బదులు ఇన్ని కష్టాలు పడుతున్న నేను కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్నే కదా, నన్ను రాముడు వరించేటట్టు చెయ్యి అని కోరింది. నేను అలాగే అని వరం ఇచ్చాను. నా మాట నిలబెట్టడానికి ఈమెను నీవు సీతతో పాటుగా భారీగా స్వీకరించు, ఆమెకు సంతోషం కలిగించు అన్నాడు మహానుభావుడు అగ్నిహోత్రుడు. అప్పుడు సీత కూడా, స్వామి నా కోసం ఇంత కష్టపడింది, ఈమె కూడా నాలో ఒక భాగం కదా, ఈమెను స్వీకరించని ఆవిడ కూడా స్వయంగా అందటండి, స్వయముగా సీత కూడా రాముణ్ణి ఈమెను స్వీకరించమని కోరింది. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో చాలా అర్థాలు ఉన్నాయి. ఈ నవ్వి ఊరుకుంటే ఎలాగా అందటి సీత, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే రూపం ధరించిన ధర్మం, ధర్మం ఒక రూపం ధరిస్తే అదే రాముడు, ఈ రాముడు ధర్మం తప్పడు, నేను ప్రారంభంలోనే అవతరించినప్పుడే ఏకపత్ని వృతుడిగా ఉంటానని, సత్యం తప్ప అసత్యం పలకనని, ధర్మంతో నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ నేను ఉల్లంఘించలేను. కాబట్టి ఈ జన్మలో సీత తప్ప నాకెవరూ భార్య ఉండరు. అలాగని నీకు ఇటు అగ్నిహోత్రుడికి అటు వేదవతికి ముగ్గురికి ఆనందం కలిగించి వరం ఇవ్వడం కూడా నా బాధ్యతే. కాబట్టి వరం ఇస్తున్నాను, ఆమెను భారీగా ఈ జన్మలో కాకుండా రాబోయే కాలంలో వరిస్తాను. ఏ కాలంలో వరిస్తాను, తథా దేవి కరిష్యామి అష్టావింశే కలౌయుగే తావదేశ బ్రహ్మలోకే వసత్వమర పూజిత పశ్చాత్తు భూమితనయా భవిష్యతి వియత్సుత ఇది దత్తవరా పూర్వం మయా లక్ష్మ్యా చ సుందరి. అప్పుడు రాముడు ఈ రెండు శ్లోకాల ద్వారా గొప్ప వరాన్ని వేదవతికి ఇచ్చాడు. సీత నీవు చెప్పినట్టే చేస్తా, ఈమెను నా భార్యగా స్వీకరిస్తాను, కానీ ఇప్పుడు కాకుండా కలియుగంలో స్వీకరిస్తాను. 28వ కలియుగం రాగానే, 28వ ద్వాపర యుగం మొన్న వెళ్ళి ఇప్పుడు ఇది 28వ కలియుగం అన్నమాట. ఈ 28వ కలియుగ ప్రారంభంలో ఈమె పద్మావతి అనే పేరుతో శ్రీనివాసుడిగా వెంకటాద్రి మీద మకాం పెట్టిన నాకు భార్య అవుతుంది. అప్పుడు నిరంతరం పద్మావతి శ్రీనివాసులు, పద్మావతి శ్రీనివాసులు అని మమ్మల్ని జనం తలుచుకొని పూజిస్తారు, తరిస్తారు. అప్పటిదాకా ఈవిడ ఎక్కడుండాలి? ఇప్పుడు రామావతారం, ఇంకా ద్వాపరం రాలేదు. అందున ఈ రామావతారం ఎప్పటిది? 24వ రామావతారంలో చెప్పిన మాట, 24వ యుగం అది. 28వ కలియుగంలో నాకు భార్య అవుతుంది. ఈ మధ్యలో 4 మహాయుగాలు ఉన్నాయి, ఎంతకాలం ఎక్కడుండాలి ఈవిడ? తావత్ అప్పటి వరకు ఏష ఈమె బ్రహ్మలోకే వసతి, బ్రహ్మలోకంలో ఉంటుంది. బ్రహ్మగారు
ఈవిడికి ఆశ్రయమిస్తాడు. అప్పటిదాకా బ్రహ్మలోకంలో ఉంటుంది. ఈమె నాకు చేసిన సాయానికి అమర పూజిత దేవతల చేత పూజింపబడుతుంది. దేవతలు మళ్ళీ ఈవిడ పద్మావతిగా పుట్టేదాకా బ్రహ్మలోకంలో రోజు వెళ్ళి ఆవిడ్ని సంపూర్ణ మహాలక్ష్మిని పూజించినట్టు పూజిస్తారు. ఆ తరువాత కొంతకాలానికి 28వ కలియుగంలో ఈమె ఆకాశరాజు గారికి దత్తపుత్రిక అవుతుంది. భూమి తనయ్య భూపుత్రిక అవుతుంది. ఈ యుగంలో సీతాదేవి ఎలా భూపుత్రిక అయ్యిందో ఈవిడ కూడా భూపుత్రిక అవుతుంది. భూపుత్రిక అయితే తప్ప నేను ఈవిడిని స్వీకరించలేను. ఎందుకంటే భూపుత్రికకి మాటిచ్చాను కనుక మళ్ళీ భూపుత్రికనే పెళ్లి చేసుకోవాలి. ఆకాశరాజు అనే ఆయన తన భార్యతో యజ్ఞం కోసం పొలం దున్నుతాడు. అప్పుడు బంగారపు పెట్టెలో తామర పువ్వుల పానుపు మీద తనంత తాను ఈ వేదవతి పద్మావతి అనే పేరుతో అవతరిస్తుంది. ఆమెను ఆయన పెంచుతాడు. ఆమె నన్ను చూస్తుంది, నేను ఆమెను చూస్తాను, ఆమెను నేను వివాహం చేసుకుంటాను. సందేహం లేకుండా అయిన ఈమె వియత్సుత, వియత్ అంటే ఆకాశం, ఆకాశరాజు గారి కూతురు అవుతుంది. ఆయన ఒకప్పుడు నేను వరం ఇచ్చాను, ఇప్పుడు చెబుతున్నాడు ఒకడు మరుగుతూ ఆయన, ఇది దత్త వరాపూర్వం మయా, ఒకప్పుడు నా చేత ఈ విధంగా వరం ఇవ్వబడింది. లక్ష్మీదేవితో పాటు ఈవిడు కూడా లక్ష్మే. ఆ లక్ష్మిలో ఎక్కువ కళలు ఉన్నాయి, ఈవిడు కొంచెం తక్కువ కళలు ఉన్నాయి. కాబట్టి కలియుగ అంతవరకు ఈ రెండు లక్ష్ములను నేను స్వీకరించవలసిందే. ఒక లక్ష్మి లక్ష్మిగా కరవీరపురంలోను ఉంటుంది, అదే ఆవిడ వ్యవహారంలో అలమేలు మంగంటే మంగగా ఉంటుంది, ఇటు పద్మావతిగా ఉంటుంది, రెండు రూపాలతో ఉంటుంది. తమిళులు మంగాదేవి అని పిలుస్తారు, కానీ మనం మాత్రం లక్ష్మి పద్మావతి సమేత శ్రీనివాసుడు అనవలసిందే. సంస్కృత భాషలో అలా పిలవాలి. అలా ఇద్దరిని సేకరిస్తాను. ఈ రెండు కళలు కలియుగాంతంలో కలిసిపోతాయి. అప్పటిదాకా ఇద్దరు నా పక్కన ఉంటారు. ఇది నేను ఒకప్పుడు ఆమెకి ఇచ్చిన వరం. ఇప్పుడు అర్థమైందా? నేను సాక్షాత్తు శ్రీనివాసుడు అనే పేరుతో నీ దగ్గరకు వచ్చిన వాడిని, ఆ రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వరుణ్ణి, విష్ణువుని, సర్వం నేనే. ఇక నేను ఇప్పుడు ప్రేమించిన ఆవిడ ఆ వేదవతి అంటే లక్ష్మీ స్వరూపిణి. ఈ లక్ష్మిని మళ్ళీ చేపట్టడం ధర్మమేనంటావా కాదంటావా? వెంకటేశ్వరుడు లక్ష్మిని వరించకపోతే ఇంకెవరు వరిస్తారు అనగానే ఆవిడ ఆశ్చర్యం ఆనందంతో పరవశించిపోయింది. నాయన, ఇప్పటికీ నా కళ్ళు తెరుచుకున్నాయి. ఉట్టినే నన్ను కీలుబొమ్మని చేసుకుని, నన్ను పనుగుట్టుని చేసుకుని మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఊరికే మీడియేటర్ని. అసలు కళ్యాణం ఎప్పుడో మీకు జరిగిపోయింది. ఆహా, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం నా చేతి మీదుగా జరగబోతోంది. నేను ఆ కళ్యాణం చూడబోతున్నాను. జగన్నాయకుడు నాకు పుత్రుడు అవుతున్నాడు. అమ్మవారు జగన్మాత లక్ష్మీ స్వరూపిణి అయిన పద్మావతి నాకు కోడలవుతోంది. ఇంత గొప్ప కోడలు వచ్చాక బోడి మేడలో లెక్క అనుకుని ఇక తక్షణం బయలుదేరతానన్నదట అని ఆశ్రమంలోంచి బయటికి రావడంతో ఎదురుకుండా నారదుడు కనపడ్డాడు. కొంతమందికి అనుమానం వచ్చింది, ఒంటి బ్రాహ్మణి శకునాన్ని. నారదుడు బ్రాహ్మణుడు కాదు, ఇంకోటి కాదు, ఆయన మహాత్ముడు, వైకుంఠవాసి. నాబోటివాడు ఒంటరిగా ఎదురొస్తే ప్రమాదం తప్ప, అందులో నారదుడు వచ్చాడు అంటే అద్భుతమైన ఘట్టం అవుతుందని అర్థం. నారదుడు రాగానే ఒక క్షణం ఆశ్చర్యపోయి గురువు గారు ఎదురొచ్చారు కనుక ఇక దిగ్విజయం అనగానే, వెర్రి తల్లి అందుకే వచ్చాను, నువ్వు వెళ్ళు, ఈలోపు నీవక్కడికి వెళ్ళేసరికి నీవు అనుకున్న పనిలో విజయం పొందడానికి వీలుగా మేం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అన్ని పనులు చక్క పెడతాం, ఆఖరి నువ్వు వస్తావు, రాగానే ఆ పని పూర్తవుతుంది. కొన్ని చోట్ల చూసారా, ఓ చోట నట్టు బిగుసుకుపోయిందిట. ఈ నట్టుని రించితోటి చాలామంది లూజ్ చేయడానికి ప్రయత్నించారు, తిప్పారు, కదలలేదు. ఆయన తిప్పారు, ఈయన తిప్పాడు, ఈయన తిప్పాడు, ఈయన తిప్పాడు, అందరూ తిప్పారు. 100 మంది తిప్పారు అది కదల్లా. 101 ఆయన మా తాతగారు వచ్చి అలా చేయగానే గిర్రం తిరిగింది. అందరూ తాతగారు గొప్పవారు, బలవంతుడు, తిప్పాడు అనుకున్నారు. కానీ 100 మంది తిప్పి కొంచెం కొంచెం లూజ్ చేశాక ఆఖరిని ఆయన తిప్పాడు. కీర్తి ఆయనకు వచ్చింది, అవునా? అలాగా కేవలం కీర్తి నీది తప్ప ఈ పెళ్లికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు, అక్కడ ఆకాశరాజు మనస్సు మార్చటం, ధరణీదేవి మనస్సు మార్చటం, పద్మావతికి నీవెవరో తెలియజెప్పడం, ఇవన్నీ పనులు మేము చూసుకుంటాం. అందుకే ఇక్కడికి వచ్చాను, నువ్వు వెళ్ళిరా అన్నట్టు. వెళ్ళేటప్పుడు వరాహస్వామికి ఒక దండం పెట్టి వెళ్ళు. ఎందుకంటే ఇప్పటికే వరాహస్వామి మా ప్లేస్ మీరు ఆక్రమించారు, మా స్థలం ఆక్రమించారు అంటున్నాడు. ఇప్పుడు అమ్మాయితో కోడలతో కాపురం పెడితే మొత్తం కాపురం పెట్టి మీరే లాక్కుంటారు అనుకుంటాడు. కొంచెం ఆయన అనుమతి కూడా తీసుకో అనగానే ధరణీదేవి ఆయనకు నమస్కరించి, స్వామి నీ కటాక్షం కావాలి అనగా, నాకు తెలుసుగా, ఆయన ముందేమో ఇక్కడ ఆశ్రమంలోకి అడుగు పెడతాడు, ఆ తర్వాత పెళ్ళి అంటాడు, మొత్తం కాపురం పెడతారు. ఆ వెనకాతల పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఎలాగో వచ్చేసి భక్తులు చేరిపోతారు. ఇక ఆ తర్వాత నామహోవరుత వస్తారు, వెళ్ళిరండి, ఏం చేస్తాం, ముందు వచ్చిన చెవులు కంటే మనకు వచ్చిన కొమ్ములు వాడన్నాడు ఆయన. నిజంగానే వరాహస్వామిని పట్టించుకోవట్లేదు మనం ఇవాళ.
కానీ నిజానికి వరాహస్వామి వారికి శ్రీనివాసుడు వరం ఇచ్చాడు. పుష్కరుడిలో స్నానం చేసి నీ దర్శనం అయ్యాకే నా దగ్గరికి రావాలి, నివేదనలు నీకు జరిగాకే నాకు జరగాలన్నాడు ఆయన. ఎంతమంది పట్టించుకుంటున్నారు, ఎంతసేపు శ్రీనివాసుడి దగ్గరికి వెళుతున్నారు. అందుకే కలియుగంలో కొండ మీదకి వెళ్ళి కూడా పొందవలసినంత ఫలితం మనం పొందటం లేదు. ఇప్పుడైనా ఫలితం పొందడానికైనా ముందు వరాహస్వామి దర్శనం అయ్యాకే శ్రీనివాస దర్శనానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన యొక్క అనుమతి కూడా పొంది ఈవిడ భూలోకానికి బయలుదేరింది. ఇప్పుడు నారదుడు బకుళమాలిక గుడిసెలోకి అడుగుపెట్టాడు. రెండో అడుగుపెట్టి శ్రీనివాస అంటూ ఉంటే శ్రీనివాసుడు లేడు లోపల. ఒక ఆవిడ కూర్చున్నది జంక చర్మం మీద, ఆవిడ దగ్గర బుట్ట, నెత్తి మీద ఏకలో అచ్చం ఎరుకలు చెబుతారు చూసారా, ఎరుక చెబుతానం ఎరుక చెబుతాను అని ఆ ఎరుకల సారి కనపడింది. నారదుడు ఏమి ఎరగనట్టుగా, మా శ్రీనివాసుడు ఉండే ఆశ్రమం అనుకున్నానే, ఆశ్రమాన్ని ఎరుకల సాని ఎప్పుడు ఆక్రమించిందో, ఎంతలో ఎరుకలమ్మి, ఇక్కడ ఒక ఆయన ఉండాలి, ఏమయ్యాడంటే ఎవడాడు నాకేం తెలుసు, ఇది నాదే, ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నానంది. అలాగా నీవెవరవ తల్లి, ఆ మాత్రం నీకు తెలియదా, ఎరుక చెబుతానయ్య ఎరుక అంది. ఇంతవరకు ఎంతమందికి చెప్పావమ్మా ఎరుక అంటే, బెమ్మయ్యకి చెప్పా, శివయ్యకి చెప్పా, కావాలంటే నీకు చెబుతా అంది. నా జాతకం కూడా చెబుతావా, చూడు తల్లి అని చేయి చూపించాడు నారదుడు. చేయి చూసి అబ్బే అందిట. ఇదేమిటి అబ్బే అంటున్నావు అంటే, అబ్బే ఆ గీత లేదు. ఏ గీత తల్లి, అబ్బే పెళ్లి గీత లేదు నీకు అంది. అప్పుడు ఆయన నవ్వి, చాలు తండ్రి చాలు, ఇంకా ఎందుకు ఈ వేషాలు, నువ్వు పెళ్లి చేసుకుని పడుతున్నావుగా, మీ ఆవిడ కరవీరపురానికి వెడితే లక్ష్మి లక్ష్మి అని, ఇక మా నాన్న బ్రహ్మగారు, ఇక శివుడు, ఎంతమంది పడిన పాటలు, ఈ భూలోకంలో పడుతున్నటువంటి వాళ్ళ పాటలు చూశాక మళ్ళీ నాకు ఈ గీత ఎందుకు, ఈ జన్మే కాదు ఏ జన్మలకి నాకు ఆ గీత వద్దు కానీ స్వామి ఏమిటి వేషం అన్నాడు. నువ్వే చెప్పావుగా, అమ్మని అలా పంపేటప్పుడు పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చక్కదిద్దుతానని, ఆ చక్కదిద్దడానికి ఈ వేషం వేశాను, నేను ఎరుకల సాని వేషంలో బయలుదేరతాను, నువ్వు నేను కలిసి వెడదాం, నువ్వు నా పక్కనుంటే తానా అంటే తందానా అంటావు, అప్పుడు పెళ్లి ఇంకా ఈజీగా అయిపోతుంది, గందరగోళం ఉండదు. నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళాక నేను అన్నదానికి పుల్ల ఎక్కుసుమ, అసలే కలహభోజనుడు అంటున్నారు కొందరు, అనగా పేరుకి కలహభోజనుడు నేను, అన్నీ నడిపేది నువ్వే కదా తండ్రి అన్నట్టు. ఇద్దరం కలిసి వెడదాం, ఈ అమ్మ అక్కడికి వెళ్ళేలోపు ముందు మనమే వెడదాం. అమ్మ కిందకి కష్టపడి దిగుతుంది కదా, ఆవిడ కొంచెం మెల్లగా దిగేలోపు మనం పరుగు పరుగుని వెళ్ళి ఆ పద్మావతీదేవికి, ఆకాశరాజుకి, ధరణీదేవికి ఎరుక చెబుదాం, జాతకం చెబుదాం, పెళ్ళి మనమే ఒప్పించేసేద్దాం అనగానే, ఆహా శ్రీనివాస నీ పెళ్ళికి ఎన్ని కష్టాలు, శ్రీనివాసుడి పెళ్ళికి ఎన్ని కష్టాలు అయితే భూలోకంలో, అందుకే మానవులు పెళ్ళి ఒక పారాయణ చెప్పండో గురువుగారు అంటున్నారు. ఆయన పెళ్ళికి ఆయన తిప్పలు పడ్డాడు ఆయన. అందుకని పాప ఇక్కడ చాలామంది పిల్లలు, గురువుగారండి పెళ్ళి అవ్వట్లేదండి అని ఒకళ్ళు, నేను నెత్తి మీద పిల్లక పెట్టుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు అని ఒకళ్ళు, రింగులు పెట్టుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు అని ఒకళ్ళు, ఇలా ఎన్ని కష్టాలో చెబుతున్నారు. వాళ్ళకి పారాయణ చెప్పవలసి వస్తుంది అవునా. కాబట్టి పిల్ల కోసం ఆ మాత్రం కష్టాలు పడాలి, వేషాలు వేయాలట. ఈ ఇద్దరూ కలిసి బయలుదేరారు. బయలుదేరే సమయానికి అక్కడ పద్మావతి ఉపవాసాలతో, ఇక్కడ శ్రీనివాసుడు ఎలా పడుకున్నాడు, ఆవిడ కూడా అంతఃపురంలో పడుకుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది, అన్నం తినడం లేదు. మరి ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. రేపు యథాప్రకారంగా మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.